ద్వితీయ ప్రసంగము. రెండవ రోజు ఉదయమున శ్రీ ప్రకాశానందస్వామివారు శ్రీ నిత్యానందస్వామివారి వద్దకు వచ్చి తాం జామ్నగరు వెళ్లబోచున్నామని చెప్పిరి. స్వామి నిత్యానంద, తమరు గోండలు వెళ్లవలను కదా? స్వామి ప్రకాశానంద, ఇప్పుడు గోండలు వెళ్లవలసిన అవసరం లేదు, జామ్నగరు వెళ్లవలను. అది విని నిత్యానందస్వామివారు నవ్వుచో ఇట్లనిది, త్యాగికి దిక్కును గూర్చి నిర్బంధం లేదు. ఒక జటాధారి ఉండెను. ఆయన ఒకనాడు తన శిష్యునితో ఒక గ్రామమునకు వెళ్ళుచుండెను. దారిలో పెద్ద గాలి చెలరేగెను. వెనుక నుండి గాలి తీవ్రముగా వీచుడితే జటాధారి జడలు ఎగిరి కండలమీద పడెను. దారి కనపడకపోవుచుండెను. ముందుకు నడక సాగలేదు. అది చూచి శిష్యుడు, గురువుగారు, మీకు ముందుకు నడుచుట చాలా కష్టముగానున్నది, అందుచే గాలికి ఎదురుగా నడుచుట మంచిది అనెను. జటాధారి గాలికెదురుగా కొద్దిసేపు నడిచి చూచెను. ఇదివరకు ముఖము మీద పడిన జడలు ఇప్పుడు వెనుకకు పోయి దారి కనిపించెను. ఇది బాగున్నదని చెప్పి వారిద్దరూ తాము వెళ్లదలిచిన దిక్కును మార్చి గాలికెదురుగా ప్రయాణం సాగించిరి. దీనివలన త్యాగులకు ఫలానా దిక్కునికే వెళ్లవలను అను నిర్బంధము లేదని విసితముగుచున్నది. అంతటా అక్కడ కూర్చునియున్న వారిలో ఒకరు శ్రీ నిత్యానందస్వామివారిని ఇట్లు ప్రశ్నించిరి. శ్రీ ప్రకాశానందస్వాములు వారు చింకిరి పాతలతో కుట్టిన బంతును ధరించుచున్నారు. అదేమీ బాగుండలేదు, మంచిది ఇచ్చినచో స్వీకరింతురా. దీనికి శ్రీ నిత్యానందస్వామివారు ఈ క్రింది దృష్టాంతముతో సమాధానమిచ్చిరి. పీతాంబరుల శ్వేతాంబరుల. ఒక సంతు చలికాలపు రాత్రి సమయమున ఒక ఇల్లాలు చెంతకు భిక్షార్థము అరిగెను. అప్పుడు అక్కడ కొందరు తత్వవిచారము చేయుచుండిరి. చాలా రాత్రి అయ్యను. ఆ ఇల్లాలు సంతుతో ఇట్లెనెను, స్వామి, చాలా ఆలస్యమైనది, ఇచ్చట నిద్రించుట యుక్తము, తమరు అనుమతించినచో ఏర్పాటు చేయుదును. ఆ సంతు ఇట్లు చెప్పెను, నేను బయట ఎక్కడనో ఒకచోట పరుండెదను, ఏ ఇంటి ఎందునూ నిద్రించు ఆచారము నాకు లేదు. త్యాగి గృహస్థుని ఇంట ఉండుట ధర్మము కాదు, గృహస్థుడును త్యాగిని తన ఇంట నుంచుకునుట ధర్మము కాదు, శవమునకు స్థానము శ్మశానము కాని గృహము కాదు ఇట్లు చెప్పి ఆయన బయట పరుండెను. అది శీతాకాలమైనందున భయంకరమైన చలివేయిచుండెను. అది గమనించిన ఇల్లాలు చెప్పెను, తమ వద్ద కప్పుకుంటుకేమీ లేదు, చలి చాలా ఎక్కువగా ఉన్నది, బొంత తెచ్చి ఇత్తునా. సంతు, నాకెందుకమ్మా బొంత, చలి ఎండ అన్నీయూ సహించుట అలవాటు అయినది, అందుచే ఆరుబయట నిద్రపోగలను. ఇల్లాలు, తమదయ్య. సంతు కప్పుకున్నట్టుకేమీ తీసుకొనకుండా ఆరుబయట పరుండెను. ఆ రాత్రి చాలా చలివేశను. చలి ఓర్చుకున్నట్టుకు శక్తియున్ననూ కూడా ఓర్చుకొనలేనంత చలివేశను. ఏదైనా కప్పుకున్నట్టుకున్నచో బాగుండెను తోచెను. చుట్టుపట్ల వెతకగా పెద్ద పరికిణీ వంటి గాగరా ఒకటి కనిపించెను. దానినెవరో ఆరవేసి తీసుకున్నట్టు మరిచిరి. దానిని కప్పుకుని ఆ రాత్రి నిద్రించెను. మరునాడు ఉదయము ఆ ఇల్లాలు ఇది చూచి అడిగెను, బాబుగారు, ఇదేమిటి, బొంత తీసుకున్నటమాని గాగరాను కప్పుకుంటిరే? సంతు ఇట్లనిది, అమ్మా, ఇందులో వింత ఏమున్నది? ఒకప్పుడు పీతాంబరుడను, మరొకప్పుడు శ్వేతాంబరుడను, ఇంకొకప్పుడు చిత్రాంబరుడను, ఇటులనే ఇప్పుడు గాగరాంబరుడును. అందుచే స్వామివారిని ఎవరూ ఏమీ ఒత్తిడి చేయవలసిన అవసరం లేదు, వారి ఇచ్ఛానుసారం బొంతను ధరించురు. ఆ సమూహము నుండి మరి ఒకరు స్వామివారి గురుస్థానమెక్కడా అని ప్రశ్నించిరి. నిత్యానందస్వామివారి ఇట్లు చెప్పిరి, వారు స్థాన విశేషమునకు చెందిన శిష్యులు గారు, నేను స్థాన విశేషమునకు చెందిన శిష్యుడను. అంతటా స్వాములు వారిరువురు సంభాషణ సాగించిరి. స్వామి నిత్యానంద, మా గురుస్త్రీ బ్రహ్మవిద్యాగురువులు జగన్నాథస్వామివారు. నాకు సన్యాసమునిప్పించమని ప్రార్థించగా వారిట్లు చెప్పిరి, మీది బ్రాహ్మణ శరీరము, దండకమండలధారియగు సన్యాసి వద్ద దీక్ష తీసుకునుడు ఇట్లు చెప్పి శ్రీ కపిలానంద సరస్వతి గారి పేరును నాకు సూచించిరి. అది నాకు ఇష్టము లేదు, కాని గురుశ్రీ ఆజ్ఞ, అచ్చట నుండి కపిలానంద సరస్వతి స్వామివారి మఠమునకు వెళ్లి తిని వారు నాకు సన్యాస దీక్షను సంగిరి. అచ్చట నేను రెండు మూడు రోజులు ఉండి వచ్చి వేసి తిని అప్పటి నుండి మరలా ఆ మఠమునకు వెళ్లి ఉండలేదు. స్వామి ప్రకాశానంద, ఒక బ్రాహ్మణ కుమారుడుండెను, సంసారములో అనేకములైన ఇబ్బందులు ఉన్నవనియూ జ్ఞాన సంపాదనమునకు సన్యాసం ఉత్తమమనియూ అతనికి తోచెను. మంచి సన్యాసిని అన్వేషించసాగెను. అప్పుడు అతనికి ఫలానా గ్రామములో జ్ఞానమఠము అను మఠమున్నది, అందు మహావిద్వాంసుడకు ఒక సన్యాసి ఉన్నారు, వారి యొద్దకు వెళ్ళుము అని ఒకటి సలహా చెప్పెను. అతడు అచ్చటికి వెళ్లి ఆ స్వామివారికి నమస్కారం చేసి కూర్చునును. స్వామివారు ప్రేమను వెల్లడించుచో, నీవు ఎవరవు, ఎందుకు వచ్చితివి అని అడిగిరి. అతడు, నేను బ్రాహ్మణ కుమారుడును, సన్యాస దీక్ష గైకొనుటకై తమ సన్నిధికి వచ్చితిని అని చెప్పెను. అంతట స్వామివారు, సరే, సన్యాసము తీసుకునుట వేళాకోడము కాదు. 4-5 మాసములు ఇక్కడనే ఉండుము. నీకు పూర్ణ వైరాగ్యము కలిగినదని తోచినప్పుడు దీక్షనిచ్చదను అని నుడివిరి. కొన్ని రోజుల తర్వాత స్వామివారు మఠమునంది వ్యక్తులను అతనికి పరిచయమునర్చెను. ఈయన మా చిన్న గురువుగారు, ఈతడు నా సతీర్థుడు, ఈతడు నా శిష్యుడు అని చెప్పెను. పిమ్మట తన విశాలమైన మఠమునందలి ప్రతిభాగమును వివరించుచో చూపించెను. ఇది గోష్ఠీ మందిరము, ఇది సామాను గది, ఇది భోజనశాల, ఇది అతిథి గృహము, ఇది పడక గది, ఇది ధాన్యాగారము, ఇది మా ధనాగారము. ఇదిగో చూడుము, పశువుల శాలలో అశ్వములు, రథములు, ఆవులు, గేదెలు మొదలుగుని ఉన్నవి. ఏమీయూ లోపము లేదు. ఈ మఠమునకు తోడు 5-6 శాఖామఠములున్నవి. ఆయా నగరములలో దుకాణములు కలవు, వాటి అద్దె చాలా వచ్చును. అనేకమంది మహారాజులు, ధనవంతులు ఈ మఠమునకు సేవకులు. శ్రీమంతులు చాలా భూమిని జాగీరుగా నిచ్చిరి. ఇంకా మిగిలిన ఆస్తులను కూడా పేర్కొని చెప్పెను. కాని ఆ వెర్రిబాగుల పిల్లవాడు శ్రీమంతుల బిడ్డ, పైవాటి వలన వాటికేమాత్రమూ ఆకర్షణ కలగలేదు. అంతేకాదు, ఇవి అన్నీయూ చూచిన పిదప అతనికి ఈ ఆలోచన కలిగెను. ఇల్లు వాకిలీ మొదలు ఉపాధులను విడిచి ఇక్కడకు వచ్చి తిని ఇచ్చట 10 రెట్లు ఉపాధి కానవచ్చుచున్నది. ఈ జ్ఞానమఠమునందు ఉండి జ్ఞానమును పొందుటకు బదులు అజ్ఞానములో చిక్కుపడుదును. ఇది మంగళములో నుండి పొయ్యిలో పడినట్లుగును. ఇంతకంటే నా ఇల్లే మంచిది. ఇట్లా ఆలోచించి అతడు జ్ఞానమఠమును విడిచి వెళ్లిపోయెను. ఇల్లు వాకిలీ విడిచిన వానికి మఠము ఎట్లు రుచించును? స్వామి నిత్యానంద, నేను సన్యాస దీక్షకై శ్రీ కపిలానంద స్వామివారి మఠమున ఉన్నప్పుడు ఇక్కడ చిక్కుకు పడితేనే ఎట్లు బయటకు పోదును అను చింత నన్ను వేధించుచుండెను. ఆ స్వామివారికి 2 శిష్యులు ఉండిరి. నేను ఆ మఠమునకు ఉత్తరాధికారిని అయిపోదునేమోనని వారి భయము. వారు లోపల నన్ను శంకించుచుండిరి. స్వామి ప్రకాశానంద, ఒక నైష్టిక బ్రాహ్మణుడు నదిలో స్నానము సంధ్యా చేసుకుని ఇంటికి వచ్చిచుండెను. అప్పుడు త్రోవలో ఒక కుక్క ఎముకను నోట కరుచుకుని తన ప్రక్కనే వచ్చిచుండెను. అది చూచి ఆ బ్రాహ్మణుడు, ఇది ఆ ఎముకను నాకు ముట్టించును అని సంకోచముతో కొంచెం వెనకకు తగ్గసాగెను. ఆ బ్రాహ్మణుడు ఎముకను తన నుండి లాగుకొనును అను అనుమానం కుక్కకు కలిగెను. అది గురకపెట్టుచో ఆ బ్రాహ్మణుని తప్పించుకుని పారిపోసాగెను. ఇది విని అక్కడ కూర్చున్న వారందరూ పగపగ నవ్వసాగిరి. తరువాత శ్రీ ప్రకాశానంద స్వామివారు జామ్నగర్ ప్రయాణమునకు సిద్ధమయ్యిరి. అంతటా ఒక శ్రోత అడిగెను, తమరు ఇంతకు పూర్వం జామ్నగర్ వెళ్లిరా? స్వామి ప్రకాశానంద, మొదట విక్రమశకమున 1957 1907 వెళ్లి తిని, తరువాత 1959 1902 తిరిగి వెళ్లి తిని, గత 9-10 సంవత్సరముల నుండి వెళ్లలేదు. ఇంకొక శ్రోత అడిగిను, జామ్నగర్లో తమరు ఎక్కడ ఆసనము స్వీకరింతురు? స్వామి ప్రకాశానంద, నేను ఆసనమును నాతో తీసుకుని వెళ్లెదను. ఇష్టం వచ్చిన చోట దానిని పరుచుకుని కూర్చుండదను. ఆసనమెల్లప్పుడూ నాతోనే ఉండును. నేనెచ్చట కూర్చుండిన అదే నా ఆసనము. స్వామి నిత్యానంద, మాయ ఎంతో బలమైనది. ఒకచోట ఆసనము ఏర్పరుచుకునినచో ఆ స్థానమునందు మమత్వము ఏర్పడును. అందుచే నిజమైన త్యాగి ఏ ఒక్కచోటను ఆసనమును ఏర్పరుచుకునడు. స్వామి ప్రకాశానంద, నేను హృషీకేశమున ఉన్న రోజులలో ఒక విద్వాంసులకు సన్యాసి అచ్చట ఉండెను. ఆయన ఎవరితోనూ మాట్లాడేవాడు కాడు, ఎవరితోనూ సాంగత్యము చేసేవాడునూ కాదు. ఇది చూసి ఇతర మహాత్ములు ఆయనతో ఇట్లనిరి, తమరు విద్వాంసులు, ఇతరులతో మాట్లాడరు, తమ వలన ఇతరులకేమి లాభము, దయయుంచి మాట్లాడండి. ఆయన ఇట్లు చెప్పిరి, నేను మౌనవ్రతమును అవలంబించలేదు. పశువులు కూడా మాట్లాడకుండా కాలక్షేపం చేయలేదా? నేను మాట్లాడకపోవుటలో విశేషమేమీయూ లేదు. కాని నేను మాట్లాడవలసినది ఏమున్నది? ఇల్లు విడిచి తిని, తల గొరిగించుకుంటిని, జేగురు బట్టలు కట్టుకుంటిని, భిక్షాటనము మొదలుపెట్టి తిని, ఇంతవరకు వచ్చినా ప్రజలు పూజించాలి, సన్మానించాలి అనే కోరికలు మాత్రం నశించలేదు. భిక్షమెత్తగా వచ్చిన అన్నమును గంగానదీ తీరమున ఒక రాతిమీద పెట్టుకుని కూర్చుని తిందును. అదే శిలపై మరి ఒకరు కూర్చునినచో నా రాతిమీద మరి ఒకడు కూర్చునినాడే అనుభావము కలుగును. ఇట్లు ఇంకొకరితో సంబంధము పెట్టుకున్న కొలది అహంభావము మమత్వము పెరుగును, తగ్గదు. ఇంకా ఏమి చెప్పను? స్వామి నిత్యానంద, దీనికి సంబంధించిన వాడే రాజా గోపీచందుని దృష్టాంతము. గోపీచందుని తల్లి మేనావతి. ఆమె గొప్ప విదుషీమణి, పూర్ణ వైరాగ్యవంతురాలు. ఆమె కుమారునకు తాను నేర్పిన వైరాగ్యపాఠము దిట్టము చేయుటకు వారిని భర్తృహరిచంతనుంచెను. కొలది కాలము ఆమె ఊరు ఒకచోటనే ఉండిరి. మేనావతి తన కుమారుని వైరాగ్యస్థితిని తెలుసుకొనదలచి ఒకనాటి రాత్రి సమయమున ఇతరులకు తెలియకుండా పురుషవేషము ధరించి గోపీచందునకు కొంచెము దగ్గరగా పరుండెను. గోపీచందుడు మేల్కొని దగ్గర పరుండెన పురుషుని చూచి, నాకు దగ్గరగా పొరుండినదెవరు, లేచి వెడలిపొండు అనెను. వెంటనే మేనావతి లేచిపోయి భర్తృహరికి దగ్గరగా పొరుండెను. భర్తృహరి అచట నుండి లేచి మరి యొక్క చోటకి పోయి నిద్రించెను. మరునాటి ఉదయము భర్తృహరి గోపీచందుడును కూర్చునియున్న సమయమున మేనావతి రాత్రి జరిగిన వృత్తాంతమును వినిపించెను. ఆమె గోపీచందునితో ఇట్లనెను, నీవు రాజ్యమును విడిచి త్యాగివిగా అరణ్యములో నివసించుచున్నావు, కాని నీ యందు మమత్వము ఇంకా పోలేదు. నీవు పరుండెన భూమిని నీదిగా భావించితివి. ఈ మమత్వమునకు కారణము నీకు ఇంకను సరియగు వివేకము కలుగకపోవుటయే అని చెప్పి మేనావతి గోపీచందునకు కలిగిన వైరాగ్యమును దృఢపరచెను. భర్తృహరి మహారాజు వివేకముతో కూడిన వైరాగ్యముతో అరణ్యమునకు వెళ్ళెను. అందుచే ఆయన యందు లేసమైనను మమకారము లేదు. గోపీచందుడు తల్లి ఉపదేశమున రాజ్యమును విడనాడి వనమునకు వెళ్ళెను. అతని యందలి వైరాగ్యము వివేకరహితమైనందున కొంచెము మమకారము మిగిలియుండెను. రాజ్యసుఖమును వేడనాడి అరణ్యవాసము చేయు మహాపురుషుల యందే మమకారము మిగిలియుండ మావంటి వారి సంగతి ఏమని చెప్పవలను? ఒకచోట ఆసనము ఏర్పరచుకునవలనను భావము అంతతో ఆగదు. మంచి వస్త్రములు పాత్రలు మొదలగునవి ఉండవలనని మోహము కూడా పుట్టును. ఇట్టి మోహములు కలుగకుండుటకు గుడ్డపీలికలు మృణ్మయ పాత్రము మొదలగు వాటితో కలక్షేపము చేయవలయను. శాస్త్రమునందు ఇట్లు చెప్పబడినది, కపాలం వృక్షమూలాని కుచైల మసహాయత ఉపేక్ష సర్వభూతానాం ఏతావద్ భిక్షులక్షణం. చేతిలో మట్టెకుండ, చెట్టు క్రింద నివాసము, జీర్ణ వస్త్రములు, ఇతరుల సహాయం స్వీకరించకపోవుట, సర్వప్రాణులయందు ఉపేక్షాభావము, ఇవి భిక్షుని లక్షణములు. కపాలం త్యాగి నాలుగు రకముల పాత్రలను వాడవచ్చును. ఆనపకాయి బుర్ర, కర్రపాత్ర, వెదురుగొట్టము, మట్టిపాత్ర. ఈ నాలుగింటిలో ఉత్తమం మృణ్మయ పాత్రం. మట్టిపాత్ర ఉత్తమమని చెప్పబడినది. మరి ఒక పాత్రమున్నచో దొంగలు దానిని ఎత్తుకుపోవచ్చును. మరలా పాత్రము కొరకు ఇతరులను అర్థించవలసియుండును. ప్రతిచోట పాత్రలు లభించకపోవచ్చును. మట్టిపాత్ర అయినచో సర్వత్రా లభించును. వృక్షమూలాని వేసవికాలమును చెట్టు క్రింద పరుండవలను. ఇతర కాలములలో జీర్ణ శిథిరావాసములలో ఉండవచ్చును. కుచైలం పాతబడి చినిగిపోయిన జీర్ణ వస్త్రములను ధరించినచో మోహము మమకారము ఉండదు. అసహాయత సన్యాసి ఇతరుల వద్ద నుండి ఎట్టి సహాయమును స్వీకరించరాదు. తాను నివసించుటకు కుటీరము కట్టించమనియు కాశీకి టిక్కెట్టు కొనియమనియు ఇటువంటి కోరికలు కోరరాదు. ఎట్టి సహాయములను స్వీకరించరాదు. ఉపేక్ష సర్వభూతానాం. ఉపేక్ష అనగా రాగద్వేషములు లేకుండా ఉండుట. ఎవరి ఎందునూ ప్రేమనుగాని ద్వేషమునుగాని కలిగి ఉండరాదు. ఈ పై చెప్పినవన్నీ సన్యాసి లక్షణములు. స్వామి ప్రకాశానంద. చేత కుండపెంకు పట్టుకుని చెట్టు క్రింద పడియున్నా మాయామయ పదార్థముల యందు ఆశ నశించనంత వరకు కేవలము బాహ్య ప్రదర్శనము వల్ల ఎట్టి లాభమూ లేదు. శ్రీ శంకర భగవత్పాదులు ఇట్లు చెప్పిరి, అగ్రే వహ్నిహి పృష్టే భానుహు రాత్రౌ చుబుక సమర్పిత జానుహు కరతల భిక్ష తరుతల వాసః తదపి న ముంచత్యాసాపాసః. సాయం ప్రాత సంధ్యాకాలములలో ఎదుట అగ్నిని పెట్టుకునియు పగటివేళ సూర్యుని వైపు వీపు నుంచియు రాత్రివేళ గడ్డమునకు మోకాళ్లు చేర్చి పరుండియు చలిబాధను తీర్చుకును. కరతలముతో భిక్షను స్వీకరించును. చెట్టు క్రింద నివసించును. ఇవన్నీ అభ్యసించినా ఆశాపాసము మాత్రము ఆ భిక్షువుని విడనాడుటలేదు అని దాని భావము. ఇంకొక శ్రోత శ్రీ ప్రకాశానంద స్వాముల వారిని అడిగను, జామ్నగర్లో తమకు పరిచితులు కలరా? స్వామి నిత్యానందులు, పరిచితులు లేకుండుటకే ఈ వేషమును వారు ధరించితిరి. పరిచితుల సంఖ్య పెరిగిన కొలదియు యోగాభ్యాసమునకు విఘ్నములు కలుగును. అందుచేతనే సాధువులు సన్యాసులు ఈ ప్రపంచమున గుప్తముగానుండవలను. యం న సంతం న చాసంతం నా శ్రుతం న బహుశ్రుతం న సువృతం న దుర్వృతం వేద కశ్చిత్ సవయ్యతి. ఎవడు ఇతరులను గూర్చి వీడు మంచివాడా చెడ్డవాడా, లేక మూర్ఖుడా పండితుడా, లేక మంచి నడువడికలువాడా చెడు ప్రవర్తన కలువాడా అను వివరములను తెలుసుకొనకుండానే కలక్షేపము చేయునో వాడే నిజమైన యతి. ఇంకొక శ్రోత, శ్రీ ప్రకాశానందస్వామివారు ఈ వేషమును ధరించి ఉన్నారు. ఎవరినీ ఏమీయూ అర్థించరు. భిక్షకు లోపము కలుగదా అని ప్రశ్నించను. స్వామి నిత్యానంద, ఈ పృచ్ఛకుడు జామ్నగరుకు సిఫార్సు ఉత్తరము వ్రాసిన తమకు అభ్యంతరమా అని శ్రీ ప్రకాశానంద స్వామివారిని అడిగను. స్వామి ప్రకాశానంద, ఉత్తరము అవసరము లేదు, ఉత్తరము ఒక ఉపాధి. స్వామి నిత్యానంద, రథ్యాయాం బహుపస్త్రాణి భిక్షా సర్వత్ర లభ్యతే భూమిశయ్యా సువిస్తీర్ణ యతయః కేన దుఃఖితాః. త్రోవలో చాలా చింగిబట్టలు గుడ్డపిలికలు ఉండును, భిక్ష ప్రతీచోట లభించును. నిద్రించుటకు విశాలమైన భూమి కలదు, ఇక యతులకు దుఃఖమేళ. తీవ్ర వైరాగ్యమునందిన వారు ఎట్టి స్థితిలోనూ దుఃఖించరు. వారి పట్ల ఎవ్వరునూ సద్భావము వహింప అవసరము లేదు. వారు ఎక్కడకు వెళ్ళినను అక్కడ భగవానుడే అన్ని సదుపాయములు కలిగించును. గీతయందు భగవానుడు యోగక్షేమం వహామ్యహం అని చెప్పెను. పరమాత్మనకు నాయందు అనన్యభావముతో చిత్తమును లగ్నము చేయువాని యోగక్షేమములను నేనే వహించుదును అని దాని అర్థము. అటు తర్వాత శ్రీ ప్రకాశానంద స్వామివారు జామ్నగర్కు వెళ్ళిపోయిరి.